కొంతకాలానికి బాబా ఆ మాటలు నిజమయ్యాయి, జ్యోతిష్యుని మాటలు వ్యర్థమయ్యాయి. బాబా ఆ మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహాత్మత్యాన్ని స్థాపించుతున్నాయి. బాబా ఇట్లనే వారు, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును, అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును, వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు, నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకొనండి, నాయందే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మకం ఉంచండి, అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి, ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము, మా దృష్టిని లోపలికి మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు, నీవే మాకు ఆనందాన్ని మోక్షాన్ని కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక, మా ఆలోచనలను అవి మంచివేయుగుగాక చెడ్డవేయుగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరుచునట్లు చేయుము, మా అహంకారాన్ని నిర్మూలించుము, నీనామే ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునేటట్లు చేయుము, తక్కిన వస్తువులన్నింటినీ మరుచునట్లు చేయుము, మనశ్చాంచల్యాన్ని తీసివేయుము, దానిని స్థిరంగా ప్రశాంతంగా నుంచుము. నీవు మమ్మలను గట్టిగా పట్టించినచో ఆ అజ్ఞానందకారం నిష్క్రమిస్తుంది, మీ జ్ఞాన ప్రకాశమునందు మేము సంతోషంగా జీవిస్తాం. మమ్మలను నిద్ర నుండి లేపుము, మీ లీలామృతమును త్రాగు భాగ్యము మీ కటాక్షము చేత గత జన్మలలో మేము చేసిన పుణ్యం వలన కలిగింది. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భాన గమనించదగింది. ఒకనాడు అనేక మందితో కలిసి దాము అన్న కూడా బాబా పాదాల వద్ద కూర్చుని ఉన్నాడు. వాని మనస్సులో రెండు సందేహాలు కలిగాయి. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చారు. ఆ సందేహం ఏమిటనగా, సాయిబాబా వద్ద నావలే అనేక మంది గుమికూడుచున్నారు, వారి సేవ చేయుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చారు. మామిడి చెట్ల వైపు పూత పూసినప్పుడు చూడుము, పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును, కాని అట్లు జరుగుతుందా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోతాయి, గాలికి కొన్ని పిందెలు రాలిపోతాయి, కొన్ని మాత్రమే మిగులుతాయి. రెండవది దాము అన్నా గురించి అడిగినది, బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ నెట్లు నడపగలను, అది ఎటో కొట్టుకుని పోవును కదా, అయినచో నా గతి ఏమిటి అని అనుకోగానే బాబా ఇట్లు జవాబు చెప్పాడు. ఎక్కడనైనను నెప్పుడునైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918వ సంవత్సరానికి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నేటికి నెరవేరుస్తున్నారు, 1918 తర్వాత కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికీ దాము అన్నాకి దారి చూపుతున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగింది. దాము అన్న సోదరులు వేరుపడ్డారు, వారి సోదరి కాలధర్మం చెందింది, వారింట దొంగతనం జరిగింది, పోలీసు విచారణ జరిగింది. ఇవన్నీ దాము అన్నాను కల్లోలపరిచినవి. దాము అన్న సోదరి చనిపోగా వారి మనస్సు వికలమయ్యింది, వారు జీవితాన్న సుఖాలను లక్ష్యపెట్టలేదు. ఆ బాధలో దాము అన్న బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు చేశారు. దాము అన్న నుదుట చందనం పూశారు. దాము అన్నకు ఒక స్నేహితుడున్నాడు, అతడు దాము అన్న భార్య యొక్క నగల పెట్టిని దొంగిలించాడు. అందులో శుభమగు నాసికాభరణం కూడా ఉండేది. ఆ అశుభారికి బాధపడి దాము అన్న బాబా పటం ముందు నిలబడి ఏడ్చాడు. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరాడు. శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడింది. ఈ వస్తువులు నిజంగా ఉండలేదు. నిజంగా ఉండునది ఒకటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని కర్రని గాని చూచి పామనుకునినట్లుగా ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యానికి అగుపడినట్లు కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా ఉన్న సత్యం తెలుసుకోలేము. సద్గురువే మన బుద్ధి అనే కన్నులు తెరిపించి వస్తువులను సరిగా చూసేటట్లు చేస్తారు. మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహిస్తాము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. హేమాడ్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానాన్ని బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పాలనే వేడి నీళ్లు ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనాన్ని వారి శరీరానికి పూసిదముగాక. దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరాన్ని కప్పెదముగాక. అష్ట సాత్విక భావములనడి 8 తామర పుష్పాలు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదముగాక. భావమను బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవ్రేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారంగా అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులు ప్రార్థించెదముగాక. ఓ సద్గురు సాయినాథ, మా మనస్సును అంతర్ముఖము చేయము. దానిని లోపల వైపుకు పోవునటులుగా చేయము. నిత్యానిత్యములకు గల తారతమ్యము తెలుసుకుని శక్తిని ప్రసాదించుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును మీకు సమర్పించదము. సుఖ దుఃఖ అనుభవాలు కలుగకుండునట్లు మా నేత్రములు మీవిగా చేయుము. మా శరీరమును మనస్సును మీ స్వాధీనమందుంచుకుని మీ ఇష్టం వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు మీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథలను ఆలకిద్దాం. ఒకనాడు పంతు అని భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశాత్తు శిరిడీకి వచ్చారు. అతనికి శిరిడీకి పోవడానికి ఇష్టం లేదు. కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిశారు. వారందరూ శిరిడీకి పోవుచున్నారు. వారందరూ తమ వెంట రమ్మని కోరగా పంతు అతన్ని కాదనలేకున్నాడు. వారు బొంబాయిలో దిగారు. పంతు విరార్లో దిగాడు. అచ్చట తన గురువును దర్శించి శిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకొని అందరితో కలిసి శిరిడీకి వచ్చాడు. అందరూ ఉదయమే శిరిడీ చేరి 11 మసీదుకు వెళ్ళారు. బాబా పూజ కొరకు చేరిన భక్తులు గుంపును చూచి అందరూ సంతోషించారు. కానీ పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా క్రింద పడ్డాడు. అందరూ భయపడ్డారు. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించారు. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షము చేయి తెలివి వచ్చింది. నిద్ర నుంచి లేచిన వాణి వలె లేచి కూర్చున్నాడు. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయంగా నుండమని ధైర్యం చెబుతూ తన గురువు ఎందే భక్తి నిలుచునట్లుగా ఈ క్రింది విధంగా పలికాడు. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. మీ యొక్క గురుని ఎందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. ఆ విధంగా తన సద్గురుని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అని ఒకడుండేవాడు. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్న కొడుకున్నాడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడాడు, కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బడుట అనే సాధన ఒక్కటే మిగిలింది. చక్కని కీర్తనలచే దాసుగను బాబాకీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేశాను అని తెలుసుకున్నాం. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని విన్నాడు. వారి నుండి, ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టిచేతను, స్పర్శచేతను బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించాడు. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టింది. సర్వ విధములా సన్నాహమై బహుమానాలన్నీ వెంట తీసుకుని భార్యాబిడ్డలతో సిరిడీకి వచ్చాడు. అతడు మసీదుకు చేరి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తన రోగి కొడుకును బాబా పాదములపై పడవేశాడు. బాబా బిడ్డవైపు చూడగానే ఒక వింత జరిగింది. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున తిప్పి చైతన్యం తప్పి నేలపై పడ్డాడు. అతని నోట చొంగకారసాగింది. అతని శరీరమున చెమట పట్టింది. అతడు చచ్చిన వాని వలె పడిపోయాడు. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడ్డారు. అటువంటి మూర్ఛలు వచ్చుచుండును గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉన్నది. తల్లి కంటి నీరు వరదలగా ప్రవహిస్తోంది. ఆమె ఏడ్చుడకు మొదలుపెట్టింది. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయిన ఆవు కషాయి వాని చేతిలో పడినట్లు, ఎండచే బాధపడి చెట్టు నీడకపోగా అది బాటసారిపై పడినట్లు, భక్తుడు దేవాలయానికి పోగా అది వానిపై కూలినట్లు బాధపడింది. ఆమె ఇటు ఏడ్చుచుండగా బాబా ఆమెను ఓదార్చాడు. అమ్మా, ఏడవకు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బసకు తీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వస్తుంది. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చారు. బాబా మాటలు యథార్థాలయ్యాయి. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవాడికి చైతన్యం వచ్చింది. హరిశ్చంద్ర పితలే కుటుంబమంతయు సంతోషించింది. వారి అనుమానాలన్నీ తీరిపోయాయి. పితలే బాబా దర్శనానికై భార్యతో మసీదుకు వచ్చాడు. బాబా పాదాలపై వినయంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. మనసులో బాబా చేసిన ఉపకారానికి ఆనందించారు. బాబా చిరునవ్వుతో ఇట్లన్నారు, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును అనగానే పితలే ఆనందపడ్డాడు. అతడు ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయిలు పంచిపెట్టాడు. బాబాకు చక్కని పండ్లను తాంబూలంతోనిచ్చాడు. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి ఉండేది. ఆమె స్తంభానికి దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి అనంత బాష్పాలు రాలుస్తోంది. ఆమె స్నేహ ప్రేమ భావాలను గమనించిన బాబా మిక్కిలి సంతృప్తి చెందారు. భగవంతుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా పూజించి శరణు వేడును, వానికి భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పోవని చేయించుకున్నారు. బాబా దర్శనానికై మసీదుకు వచ్చారు. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించాడు. హరిశ్చంద్ర పితలిని దగ్గరికి పిలిచి ఇట్లన్నాడు, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజించుము, నీవు మేలు పొందెదవు అన్నారు. పితలే ఆ 3 రూపాయలని ప్రసాదంగా స్వీకరించాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనములకై ప్రార్థించాడు. ఇదే తాను సిరిడీ పోవుట మొదటిసారి గనుక అంతకు ముందుగా 2 రూపాయలిచ్చానన్న బాబా మాటల అర్థాన్ని గ్రహించలేకపోయాడు. దీనిని తెలుసుకోవాలనని కుతూహలపడ్డాడు గాని బాబా మౌనం దాల్చాడు. స్వగృహానికి పోయిన తర్వాత తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతాన్నంతా చెప్పి, బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చాను అన్నారు, అది ఏమిటో నాకు అర్థం కాలేదని అడగగా ఆమె తన పుత్రునితో, నాయన, నీ కొడుకుతో నీవిప్పుడు సిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కలకోట మహారాజు గారి వద్దకు వెళ్ళాడు. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించారు. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజించమన్నారు. మీ తండ్రి గారు చనిపోవు వరకు వాటిని పూజించేవారు. అటు పిమ్మట పూజ ఆగిపోయింది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచిపోయాము. నీ అదృష్టవంతుడగుటచే అక్కలకోట మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యాన్ని జ్ఞాపకం తెచ్చి నీ కష్టాలను తప్పించారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండు. సంశయాలను, దురాలోచనలను విడిచిపెట్టు. నీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడుచుకో. సత్ప్రవర్తనతో కులదైవాలని పూజించు. బాబా ప్రసాదించిన రూపాయలను పూజించు. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా సేవించి మహాకుల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించు. శ్రీ సాయి నీలోని భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకో అనగా ఆ తల్లి మాటలు విని హరిశ్చంద్ర పితలే మిక్కిలి సంతోషించాడు. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగింది. వారి యొక్క దర్శన ప్రాముఖ్యతను గ్రహించాడు. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగానున్నాడు. పూనా నివాసి అయిన గోపాలనారాయణ అంబాడ్కర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంటులో 10 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఠాణా జిల్లాలోను, జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగాలను చేసి విరమించుకున్నాడు. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. కాలక్రమంలో అతడు అనేక కష్టాల పాలయ్యాడు. అతని స్థితి రానురాను అసంతృప్తికరంగా ఉండేది. ఈ ప్రకారం 7 సంవత్సరాలు గడిచాయి. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టాలు చెప్పేవాడు. 1916 సంవత్సరంలో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 నెలలున్నాడు. ఒకనాడు దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఆ రాత్రి దగ్గరలోనున్న నూతిలో పడి చావాలని నిర్ణయించుకున్నాడు. అతడి ప్రకారం చేయాలని నిశ్చయించుకునగానే బాబా మరి ఒకటి చేయని చేయించారు. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండేది. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడ్కర్ను పిలిచి అక్కలకోట మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకాన్నిచ్చాడు. అంబాడ్కర్ దాన్ని తీసుకుని చదవాలనుకున్నాడు. పుస్తకం తెరుచుసరికి ఈ కథ వచ్చింది. అక్కల్కోట మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘ రోగంతో బాధపడుతున్నాడు. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకాడు. వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుంచి బయటికి తీసి ఇట్లన్నాడు, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మనెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలము నీ కర్మను అనుభవించు. గత జన్మముల పాపములను తుడిచివేయి. వాటిని శాశ్వతంగా పోవునట్లు చేయి. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడ్కర్ మిగుల ఆశ్చర్యపడ్డాడు. వాని మనస్సు కరిగిపోయింది. బాబా సలహా ఈ ప్రకారం లభించనిచో వాడు నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండును.